మార్గశిర మాసం యొక్క మొదటి రోజు గురు చేతనత్వాన్ని నిజంగా అక్షరాలా జీవించగలిగేటటువంటి రోజులలో మొదటి రోజు. ఎలా జీవించాలి? దానికి ఆ మానసిక స్థితి మీరు తెచ్చుకునేంత వరకు మీరు ఈ విశ్వవిద్యాలయంలో ట్రైనింగ్ తప్ప వాస్తవికమైనటువంటి జీవితము జీవించలేరు. మీరు ఎందుకు పనికిరానటువంటి జీవితాలు జీవిస్తున్నాం మనం, అది అర్థం అవ్వాలి. మీకున్నటువంటి సమస్యలు, మీకు ఉన్నటువంటి బాధలు ఆర్థికమైనవి కావచ్చు, వ్యక్తిగతమైనవి కావచ్చు, కుటుంబానికి సంబంధించినవి కావచ్చు, అది గురువుల జీవితంలో ప్రవేశించాక ఉన్నాయి అని మీకు అంటే మీరు అనవసరంగా గురువుల జోలికి వెళ్ళకండి. గురువు మీకు ఏమీ చేయలేడు. గురువు నుంచి మీరు ఏదైనా పొందాలి అంటే ఆ మార్గంలో నడవాలి. మీరు గురువులు జన్మించినటువంటి కుటుంబాలు వేరు, గురువు యొక్క కుటుంబము వేరు. సాయి పరివారు, గాయత్రి పరివారు అంటే ఉద్దేశం ఏంటి అక్కడ? ఆ విధమైనటువంటి మానసిక స్థితి మీకు ఈ నెలలో ఉండకపోతే నేను చెప్పినటువంటి ధ్యాన విధానం రాత్రి మీరు చేయబోయేది ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు చేస్తున్న అనేక పనికిరాని ఎక్సర్సైజెస్ లో ఇంకోటి జతకూరుతుంది. ఆ ఫలితాలు రావాలి అంటే మీకు మాసానాం మార్గశీర్షోహం, నేనే మార్గశిర మాసమును. మళ్ళా మార్గశిర మాసం నాకు చెందింది అనలేదు, మాసానాం మార్గశీర్షో అహం నేనే. మార్గశిర మాసం అంటే మీరు ఆ గురువు యొక్క చేతనత్వములోనే జీవిస్తున్నారు ఈ రోజు నుంచి. కానీ ఎలా జీవిస్తున్నారు? గురువు యొక్క శరీరంలో ఓ క్యాన్సర్ లాగా, ఓ కురుపులాగా, ఓ ఎగ్జిమా లాగా జీవిస్తున్నాం మనం. అంటే గురువుకి మనం ఎలాంటి వాళ్ళం అంటే అలాంటి వాళ్ళం. మనకి నచ్చినా నచ్చకపోయినా విషయాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది సాధనలు. ప్రస్తుతం మన జీవితాలు గురువుకి బరువే. మీరు ధ్యానం చేసినా అది బరువే, మీరు పూజలు చేసినా అది బరువే. ఇంచేత అహంకారము అనేటటువంటి రాయితో పాటు చేస్తున్నారు దాన్ని. నాకు అహంకారం లేదు మాస్టరు, మీకు బాధలు లేవు. అహంకారం ఉంటే కదా బాధలు. ఆ టెక్నిక్ అర్థం చేసుకోవాలి. మీరు చెప్తున్నటువంటి మాటలలోని తీవ్రత వల్ల మీ యొక్క మానసిక స్థితి ఆ స్థాయికి వెళ్ళగలిగితే ఈ క్షణము నుంచే మీకు మీ గురువుకి తేడా ఉండదు. తేడా ఉండకపోవటమే కాదు, సశరీరముగా గురువు దిగి వస్తే మీతో ఓడిపోతాడు. హనుమంతుడితో రాముడు ఓడిపోయినట్టు, అర్జునుడితో శ్రీకృష్ణుడు ఓడిపోయినట్టు. అంచేత ఈ 23 రోజులలో నేను చెప్తున్నది అర్థం చేసుకోవటమే కాకుండా జీవించగలగాలి. మీరు ఎలా జీవించటం? మీ జీవితాలలో స్పీడ్కి, మీ శరీరము అలసిపోయి విరిగిపోయి పడిపోతే కరిష్యే వచనం తవ అని మీరు అన్నట్టు లెక్క, లేకపోతే లేదు. అలసిపోవాలి మీరు గురువు యొక్క పని చేస్తూ చేస్తూ. ఏ గురువు యొక్క పని? మీరనుకుంటున్నటువంటి పని గురువు యొక్క పని కాదు. ఇరవై నాలుగు సంవత్సరాల పాటు రోజుకి 8 గంటల చొప్పున గురువు దేవులు గాయత్రి మంత్ర జపము 24 సంవత్సరాల పాటు చేశాడు. గురువుల యొక్క పనిలో ఇరవై నాలుగు సంవత్సరాల పాటు రోజుకి 8 గంటలు జపం చేసినటువంటి గురుదేవులు గురువుల యొక్క పని చేయలే. 16 ఆయన గురువు వచ్చాక గురువుల పని ఆయన మొదలెట్టింది ఆయన 41వ ఏట. అంతవరకు ఆయన అనుష్ఠానాలు చేస్తూ కూర్చున్నాడు. మీరు పిచ్చివాళ్ళలాగా మేము సాధన చేయలేకపోతున్నాం, గురువు గారి పనులు చేయలేకపోతున్నాం, పిచ్చి మొహాలు మీరు. సాధన చేసేవాడు గురువుకి ఎందుకు పనికి వస్తాడు? యుద్ధం మొదలెట్టేశాక నేను రైఫిల్ ట్రైనింగ్ అవుతాను, నువ్వు రైఫిల్ ట్రైనింగ్ అయ్యే లోపల యుద్ధం అయిపోతుంది. మీరు సాధకులు మాత్రమే గురువు పనిలో బాధ్యత పంచుకుంటున్నటువంటి వ్యక్తుల స్థాయి మీకు రాలేదు. మీరు గురువుల పని చేయటం లేదు, అది స్పష్టంగా ముందు అర్థం చేసుకోండి. మీరు ఎంత గొప్ప పని చేసినా స్వయముగా శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గురుదేవులు సూక్ష్మ శరీరముతో ఆయన దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? 24 సంవత్సరాల పాటు అతి కఠోరమైనటువంటి దీక్ష ఇచ్చాడు. సాధన చేశాడు ఈయన. ఆయన అదేమైనా చెప్పాడా నేను గురువు పనిచేస్తున్నానన్నప్పుడు? ఆయన జీవిత చరిత్ర చదివారు కదా మీరు, చెప్పాడు ఆయన గురువు గారు పనిచేశానని? ఎప్పుడు చేయటం మొదలెట్టాడు? 24 సంవత్సరాల పాటు ఆయన సాధన చేసిన తర్వాత సాధన చేసే విధానం ఎవరు చెప్పారు ఆయనకి? డైరెక్ట్ గా గురుదేవులే, ఆయన యొక్క గురుదేవులే. అంచేత మీరు చేస్తున్న ఇక్కడ పనులు సాధన మాత్రమే, మీరు గురువుల యొక్క పని చేయటము లేదు, మీరు చేయలేరు, మీకు అర్థం కాలేదు, అది మీకు బుర్రకెక్కాలి స్పష్టంగా. మీరేం చేయటంలే, ఓ అరగంట సేపు జపాలు చేసేసి, ఓ గంట సేపు యజ్ఞాలు చేసేసి, అసలు ఆ గ్రహం అక్కడ ఉందో లేదో కూడా మీకు తెలియదు, అది ఎక్కడుందో, నవగ్రహ శాంతి చేస్తున్నాం అనే భ్రమ ఎందుకు వస్తుంది మీకు? ఆ భ్రమ నుంచి ఎప్పుడు బయటపడతారు మీరు? మీకేం తెలుసునని బెంగళూరులో నవగ్రహ పూజ జరుగుతోంది. హేమహేమీలు వచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, నాకు గుర్తులేదు ఎందుకు పిలిచాడు ఆయన మైసూర్ మహారాజా. శ్రీమాలిని కూడా పిలిచారు, గురువు గారి యొక్క గురుబాయి. యంత్ర మంత్ర తంత్ర అనేటువంటి మ్యాగజైన్ నడుపుతూ రాజస్థాన్ లో 1 సంవత్సరమే అయింది ఆయన శరీరం వదిలేసి. ఆయన భార్య పేరు కూడా ఏమని చెప్పా నేను? ఆయన కూడా వచ్చాడు. సరే, వీళ్ళందరూ మొదలెట్టారు పూజలు. చంద్రమావాహయామి, సూర్యమావాహయామి మంత్రాలు చదువుతున్నారు. ప్రాబ్లం వచ్చింది, చంద్రుడి యొక్క మంత్రములో, సూర్యుడి యొక్క మంత్రములో నార్త్ ఇండియా కడిపి జగాయి ఉంది. అక్కడ చేపెట్టి అక్కడ సూర్యుడిని ఆవహించాక నువ్వు అలా కూర్చోగలుగుతున్నావు. మన నవగ్రహ శాంతి యజ్ఞాలు అలా ఉన్నాయి. ఇంకా అక్కడ ఏంటి, అసలు నవగ్రహ శాంతి జరగలే, ఇంకా సూర్యుని ఆవాహన చేశాడు, ఇంకా మంత్రాలు చదవాలి సూర్యుడికి. చంద్రుడిని అప్పుడు ఆవాహన చేశాడు, చలబడిపోయింది. నువ్వు సూర్యుడిని పిలిచినా చంద్రుడిని పిలిచినా వాడు రావాలిగా, అక్కడ రానప్పుడు ఏం చేస్తే ఉంది? అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? అంచేత మనం చేసే పూజలు కాదు, అనవసరంగా పిచ్చి భ్రమల్లో పడకండి. మీరు పిచ్చెత్తుతున్నారంటే ఆ విషయం మీకు పరిపూర్ణంగా అర్థం కానంత వరకు మీరు సాధకులు మాత్రమే, సాధించేసిన తర్వాత మీరు గురువుకి పనికొస్తారు. ఇప్పుడేం పనికొస్తారు మీరు? దేనికి పనికొస్తారు? నాకు తలనొప్పిగా ఉంది గురువు గారు, నా చేయి నొప్పిగా ఉంది గురువు గారు అంటే తప్ప మీరేం చేయగలరు గురువుకి? ఆ భావన ముందు మీలో రావాలి. మీరేం చేయలేరు గురువుకి. ఒక పని అనుకున్న టైంకి పూర్తి చేయలేరే మీరు, మీ పనులే, మీ పనులు మీరు చేయలేరు అనుకున్న టైంకి. ఇంకా గురువు పని ఏం చేస్తారు అనుకున్న టైంకి? ప్లస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు సెకండ్స్ తో సహా లెక్క కావాలి వాళ్ళకి. 10^-20 seconds త్రుటి కాలములో. త్రుటి అనేటటువంటి మాట వినుంటారు మీరు. త్రుటి కాలము అంటే ఏంటో తెలియదు చాలా మందికి. సెకండ్లో చాలా తక్కువ ఉంటుంది, 1000వంతో 1,000,000వంతో 1,00,000వంతో నాకు ఇప్పుడు కరెక్ట్ గా గుర్తులేదు. కానీ ఆ 100,000లో ఆ 100,000వంతు కాలంలో మీరు మిస్ అయ్యారనుకోండి ఆ కాలాన్ని, త్రుటి, త్రుటి అంటే తప్పు అని కూడా అర్థం ఉంది. మీరు గంటలు గంటలు, రోజులు రోజులు, సంవత్సరాలకి సంవత్సరాలు తినేస్తున్నారు మీరు. మేము సాధకులని పేరు పెట్టుకుంటున్నారు, గురువుకి ఏమి ఉపయోగపడతారు మీరు? మార్గశిర మాసంలో కానీ ఈ క్షణం నుంచి మీరు ఉపయోగపడవచ్చు గురువుకి. కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పింది నేను చేస్తాను, ఇంకా మిగతా ఏది నేను పట్టించుకోను అనే దమ్ము కనుక మీకు ఉంటే ఈ క్షణం నుంచి మీరు గురువు యొక్క ప్రణాళికలో భాగం పంచుకోవచ్చు. ఆ తేడా అర్థం చేసుకుని దిగండి రంగంలోకి. ఎవ్వరూ భారతదేశంలో గురువు యొక్క శిష్యులు కాని గురు ప్రణాళిక ప్రకారం జీవించేవారు కాదు. అందరూ ఏంటంటే నటన చేసేవాళ్ళు, కల్లి బుల్లి కబుర్లు చెప్పి గురువు యొక్క జేబులు కొట్టేసేవారు. ఇది నా మాటలు కావు, ఇది నా గురుదేవుల మాటలు. జేబు ఎప్పుడు కొట్టేస్తాం మనం? తండ్రి జేబులోంచి డబ్బు ఎప్పుడు వీడు చెప్పకుండా తీసుకుపోతాడు? తండ్రి వాడు అడిగింది ఇవ్వడు అని తెలిసినప్పుడు ఎందుకు ఇవ్వడు తండ్రి? దాన్ని నువ్వు దురుపయోగం చేస్తావు కనుక. అంచేత మీ కోరికలు కానీ మీ బాధలు కానీ తీరకపోవటానికి కారణం ఏంటి అంటే అది తీర్చిన స్థితిలో మీరు జీవించటానికి అర్హత లేదు కనుక. యూ డోంట్ డిజర్వ్ ఇట్. అది అర్థం చేసుకోండి ఈరోజు మీరు. అది పరిపూర్ణముగా అర్థం అవుతే తప్ప ఈ 10-3 మెడిటేషన్ మీకు ఎందుకు పనికిరాదు? ఏం పనికొస్తుంది మీరు? దేనికి మారాలి మీరు? గురువు యొక్క చేతిలో ఒక అస్త్రంగా మారాలి. కానీ ఎన్ని క్షణాలలో మీరు అస్త్రంగా మారుతారు? పుట్టగానే ఒక కోతి ఆకాశంలోకి ఎగిరింది, తెలుసు కదా ఎందుకు ఎగిరిందో? దేనికి ఎగిరింది? సూర్యుని ఏమనుకుంది పుట్టగానే? ఏమైందప్పుడు? దేవతలందరూ కూడా ఆ శిశువుకి అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? రామావతారం కంటే ముందు, అంటే రాముడు పుట్టక ముందు ఇచ్చారు. అది హనుమంతుడు రాముడు కంటే పెద్దవాడు వయసులో. అంటే హనుమంతుడికి ఉన్నటువంటి శక్తులన్నీ కూడా రాముడికి ముందు హనుమంతుడు రానంత వరకు ఉన్నాయి, లేవా? హనుమంతుడికి ఉన్నటువంటి శక్తులు, హనుమంతుడికి ఉన్నటువంటి విద్యలు, ఇవన్నీ కూడా హనుమంతుడికి రాముడి యొక్క దర్శనం కాకముందే ఉన్నాయి. అవునా? కథ తెలుసా మీకు? తెలీదా? ముందే ఉన్నాయన్నీ ఈ వరాలన్నీ కూడా. రాముడు వచ్చిన తర్వాత ఆ శక్తుల్ని ఉపయోగించుకున్నాడు తప్ప. కాని మరి సుగ్రీవుణ్ణి వాలి గెంటేస్తే హనుమంతుడు ఏం చేయగలిగాడు? నోరు మూసుకుని ఋషిముఖ పర్వతంలో అడుక్కు తింటూ కూర్చున్నారు. అడుక్కోటానికి ఎవరూ లేరు కనుక చెట్ల నుంచి కోసుకు తిన్నారంటే ఎవరిని అడుక్కున్నట్టు? చెట్లను అడుక్కున్నారు, మనుషుల్ని కూడా అడుక్కున్నారు వాళ్ళు. అలాంటి హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం సాధనలు చేశాడు? ఎన్ని అనుష్ఠానాలు చేశాడు? ఒకసారి లెక్క తీయండి. ఒకసారి రామాయణంలో అంచేనా మీరు చేయవలసిన అనుష్ఠానాలు కాదు, పూజలు కాదు. కరిష్యే వచనం తవ. మరేం చేయమంటారు మాస్టర్? ఇప్పటికి అడుగుతారు నాకు, ఈవెన్ టుడే. అయితే నన్ను ఏం చేయమంటారు? అంటే ఈ 20 ఏళ్ల బట్టి పడుతున్నటువంటి ఘోషం ఏంటని. అది అర్థం కానంత వరకు మీరు ఎప్పటికీ గురువు గారు పనిచేయలేరు, ఎప్పటికీ చేయలేరు. మీరు ఏం చేస్తారు? పూజలు చేస్తారు. రావణాసురుడి కంటే గొప్పగా మీరు పూజలు చేయలేరు. చేయగలరా? మీకంటే చాలా మంచి పూజలు చేశారు వాళ్ళు. రావణాసురుడు ఈ గ్రహాలన్నింటినీ కూడా కట్టి మెట్ల మీద పడేసుకున్నాడు, తన సింహాసనం యొక్క మెట్ల మీద పడేసుకున్నాడు. కానీ గురువు పని చేయలేడు, చేతగాలే. మీరేదో చేసేస్తామంటారు. చేసేస్తున్నాం అనేటువంటి అహంకారాలు ఒకటి మధ్యన, ముందు అది పోగొట్టుకోండి. మీరు సమర్పణ. రాముడి పని తప్ప ఇంకా ఏ పని చేసినా నాకు బోరే అంటాడు హనుమంతుడు. రాముడి పని ఏంటని ధ్యానం అది చెప్తుంది మీకు. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మొత్తం తెలిసిపోతుంది మీకు ఏం చేయాలో ఆ రోజు. ఇంకా చేయటమే, గంటలు గంటలు కూర్చుని చివరికి దోమలు కుట్టే మాస్టారు అని దద్దులు చూపిస్తే ఏం లావు. నా మూడు బాగుంటే అయ్యో కుట్టిందా అంటాను, నా బుడ్డు బాగుంటే నీ కర్మ అంటాను. అది మూడు బట్టి ఉంటుంది. కానీ నీ కర్మ అన్నా అయ్యో పాపం అన్నా ఏ లాభం లే. ఈ ధ్యానం గురించి చెప్తూ చెప్తున్నాను. ఇది ఏ మానసిక స్థితిలో మీరు కూర్చోవాలి ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ తీవ్రంగా మిమ్మల్ని మీరు తిట్టుకోవాలి. నాకు ఇందుకు అర్థం అవటం లేదు అనుకుంటా చాలాసార్లు. ఇది బుద్ధుడి యొక్క అన్న, కజిన్ బ్రదర్. బుద్ధుడు బుద్ధత్వం రాగానే మొట్టమొదట వచ్చింది ఎవరి దగ్గరికి అంటే కుటుంబం వాళ్ళ దగ్గరికి. బుద్ధుడు ఎంత మంచివాడో, ప్రతి గురువు ముందు కుటుంబం దగ్గరికే వస్తాడు. కుటుంబం వాళ్ళు పలకకపోతే ఇంకో పరివారం ఏర్పరచుకుంటాడు. ముందు ఎప్పుడు ఏ గురువు అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కుటుంబ సభ్యులకే, బుద్ధుడే కాదు ఎవడైనా సరే. రాముడు కూడా కుటుంబ సభ్యులకే ప్రిఫరెన్స్ ఇచ్చాడు, లక్ష్మణుడు, సీత, భరతుడు, శత్రుఘ్నుడు, తర్వాత హనుమంతుడు బయటవాడు. వచ్చాడు ఆనందుడి దగ్గరికి, దీక్ష తీసుకో అంటావా? దీక్ష ఇవ్వగానే నువ్వు నాకు గురువు అయిపోతావు? గురువు అయిపోగానే ఏమన్నాను మీరు? కరిష్యే వచనం తవ అని అన్నాను నేను. ఇంకప్పుడు నేను నీకేం చెప్పలేను. నేను శిష్యుడు, అది గురువుని అడుక్కోవటం కాదు. ఈ మార్గశిర మాసంలో మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయము నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పటానికి ప్రయత్నిస్తున్నటువంటి విషయం అది. మీరు గురువుని అడుక్కోకండి. ఏమీ అడగద్దు గురువుని. మరేమన్నాను గురువుని? కరిష్యే వచనంత. నువ్వేం చెప్తే అది చేస్తా. అని అనాల్సి వస్తుంది కదా. అంచేత ముందు నేను నీ అన్నగా ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ పెడతానన్నాడు ఆనందుడు. ఏంటి కండిషన్స్? నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి, నువ్వేం చేస్తున్నా నేను నీ పక్కనే ఉండాలి, నేను వినకుండా నువ్వు ఎవరితోనూ మాట్లాడటానికి వీల్లేదు. అంటే అతని ఆతృత ఏంటి? బుద్ధుడు చెప్పిన ప్రతి మాట వినాలని. సరే, బుద్ధుడు సమాధి చెందాడు. సమాధి చెందే ముందు ఒక మీటింగ్కి పిలిచాడు. ఇప్పటికీ ఆ మీటింగ్ జరుగుతున్నాయి. సంవత్సరానికి ఒకసారి వైశాఖ పూర్ణిమ నాడు హిమాలయాలలో ఆ మీటింగ్ జరుగుతోంది. ఇప్పటికి కూడా, ఈనాటికి కూడా ఆ మీటింగ్ జరుగుతోంది. సంవత్సరానికి ఒకసారి వైశాఖ పూర్ణిమకి. బుద్ధుడి యొక్క శిష్యులందరూ ఆనాడు బుద్ధుణ్ణి సశరీరముగా చూడవచ్చును చెప్పాడు బుద్ధుడు. వైశాఖ పూర్ణిమ రోజే చనిపోయాడు బుద్ధుడు. బుద్ధత్వం పొందినటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అంటే వాడు చేసే ప్రతి ముఖ్యమైన పని కూడా ఒకే రోజు జరుగుతూ ఉంటుంది. అదొక గుర్తు కాల ప్రవాహంలో. తిరిగి మళ్లీ అలాంటి అద్భుతమైనటువంటి బుద్ధత్వ స్థాయికి తిరిగినటువంటి సంఘటన ఒకే ఒక మానవ శరీరధారి జీవితంలో జరిగింది. శ్రీనాథ శర్మ ఆచార్య ఆయన ఏ పని మొదలెట్టినా కూడా వసంత పంచమి నాడే. వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు శరీరం వదిలేశాడు. ఏం చెప్పాడు ఆయన చనిపోయే ముందు? ప్రతి వైశాఖ పూర్ణిమకి మీటింగ్ ఉంటుందని. మనం అయితే దాని అర్థం ఏం చేసుకునేవాళ్ళం? ప్రతి నెక్స్ట్ ఇయర్. కానీ మరి బుద్ధుడు శిష్యులు వాళ్ళు, మరి వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు చనిపోయాడు అంటే ఏం చేశారు వాళ్ళు? శరీరం వదిలేశారు. ఇక్కడ ఆ రాజగృహం ఏదో నాకు ఆ పేరు గుర్తులేదు. ఊరు హిమాలయాలలో ఎక్కడైతే ఆ వైశాఖ పూర్ణిమ యొక్క మీటింగ్ ఉంటుందని చెప్పారో అక్కడికి వెళ్ళిపోయారు. 500 మంది శిష్యులు తక్షణమే వెళ్ళిపోయారు. ఇటు బుద్ధుడు శరీరం వదిలేరు, శరీరాన్ని వదిలేశారు శిష్యులు. ఇక్కడ బాల శరీరాన్ని వాళ్ళు వదిలేశారు, వెళ్ళిపోయారు. హిమాలయాలలో ఇప్పటికీ ఉంది వైశాఖ ఫెస్టివల్ అని, ఇప్పటికీ జరుగుతోంది అది ప్రతి బుద్ధ పూర్ణిమ నాడు. వీలుంటే మీరు వెళ్ళిరండి, దానికే ఉంది. ఆనందుడికి చేతకాలే వెళ్తాం. బుద్ధుడు చెప్పింది వింటూ కూర్చొని నోట్ చేసుకుంటూ ఉన్నాడు తప్ప చెప్పింది ఆచరణలో పెట్టలేదు. అందరూ వెళ్ళిపోయారని నాకు చేత కాలేది అనే దుఃఖంతో ఆ బుద్ధుడిని సమాధి చేయటానికి ఎందుకో పెద్ద ప్లేస్ లో కూర్చుండిపోయాడు. విపరీతమైనటువంటి ఆవేదన, నాకు చేత కావటం లేదే, నాకు చేత కావటం లేదే అన్నాడు. చేత కావటం లేదే అంటే ఏం చేయాలి? తక్షణమే వెళ్ళిపోయాడు. ఆ ఆవేదన మీరు తెచ్చుకోగలిగితే ఇవాళ వెళ్ళిపోవచ్చు. అందుకు అక్కడ చెప్పింది నేను, మీకు ఆవేదన రావటం లేదు అక్కడ. గురువుల పని మీకు ముఖ్యము కాదు, కానంత వరకు మీరు ఏమీ చేయలేదు. మార్గశిర మాసంలో మేము వచ్చి కూర్చుంటాం, మాస్టర్ కూర్చోండి, నాకేం అబ్జెక్షన్ లే, ఎంతమంది అయినా కూర్చోండి. ఆవేదన లేకుండా మీరు కూర్చుంటే దోమలతో కుట్టించుకుంటారు. మళ్ళా రేపు పొద్దున్న చూపిస్తారు నాకు దోమకాటుకు మందు ఏమైనా ఉందా మాస్టర్ అని. ఇప్పుడే మందు చెప్పేస్తున్నాను, ఎపిస్మెల్ వేసుకోండి అంతే. నేనేం చేసేది దోమలు కుడితే? ఆవేదన, ఆవేదన లేనటువంటి ధ్యానము ఫలితాన్ని ఇవ్వదు. ఏంటి ధ్యానాన్ని కూర్చుంటారు మీరు? నాకు అర్థం కాదు మీకు ఏ ఆవేదన ఉందని. రామకృష్ణ పరమహంస బుర్ర గోడకేసి కొట్టేసుకునేవాడు. మెహర్ బాబా పచ్చడైపోయింది, బుర్రైంది. మెహర్ బాబా జీవిత చరిత్ర చదవండి మీకు అర్థమవుతుంది. ఆవేదన ఉంటే కదా, ఆ ఆవేదన లేదు అనైనా తెచ్చుకోండి. అది నేననేది లేదు మీకు, నాకు లేదు. కొన్ని లేదు అని తెలుసు కదా, నాకు లేదే ఆవేదన అని తెచ్చుకోండి, ధ్యానం ఫలిస్తుంది. ధ్యానమే వేరు, సాధనలు వేరు, అర్థం చేసుకోండి. మిమ్మల్ని సాధన చేయమని చెప్పటం లేదు నేను, సాధన చేయటానికి టైం లేదు. పొద్దున్న చేసుకోండి సాధనలు, రాత్రిలో ఏం చేయాలి మీరు? ధ్యానము చేయాలి. ధ్యానము చేయాలి అంటే గురువు యొక్క ప్రణాళికలు నాకు తెలియాలి, నాకు అర్థం అవటం లేదు అనేటటువంటి ఆవేదన ఉండాలి మీకు. ఆవేదన ఉంటే వచ్చేస్తుంది, ఆవేదన ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది ప్రయత్నించండి, ముగ్గురు ముగ్గురు కలిసి ప్రయత్నించండి. వీలైతే ముగ్గురు ముగ్గురు ఆరుగురు ఊర్ధముఖ అధోముఖ ట్రయాంగిల్ లాగా వేసుకుని కూర్చోండి, ఎనమండుగురు కూర్చోండి, అందరూ కలిసి వృత్తాకారంలో కూర్చోండి. ఎంత ఎక్కువ మంది కలిసి చేయగలిగితే అంత లాభం. కానీ పక్కలు రెడీగా ఉంచుకోండి, నిద్ర మత్తు రాగానే పడుకుండిపోండి. తర్వాత ఎందుకు అలా చెప్పానో మీకే అర్థమవుతుంది. మెలకుగా ఉండి మీరు ధ్యానము చేయటం అనవసరం. మీకు నిద్రమత్తు వచ్చినప్పుడు నిద్ర ఆపకుండా కూర్చుంటారు తప్ప ధ్యానం ఏం చేస్తారు? కానీ ఆవేదన ఉన్నవాడికి నిద్ర రాదు, రమ్మన్నా రాదు. మీ అనుభవమే మీకు చెప్పుంటుంది. బెంగ ఆవేదన ఉందనుకోండి, నిద్ర పడుతుందా మీకు? పట్టిందంటే అర్థం ఏంటి? లేదన్నమాట. నాకు చాలా కుటుంబాల్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్తారు వాళ్ళ ఇంట్లో ఫలానా సభ్యుడు హాయిగా పడుకుంటాడండి, మీకు నిద్ర రావటం లేదని కుళ్ళు, అంతకంటే ఇంకేం కాదని నేను చెప్తా. ఆవేదన ఉన్న చోట గంట గంటకి టీ కావాలనిపిస్తుంది. మా అమ్మ నాకు 2 ఫ్లాస్కుల్లో టీ పోసి ఇచ్చేది ఎంఎస్సీ పరీక్షలు చదువుతున్నప్పుడు. మేము 4 స్టూడెంట్స్ని ఫ్రెండ్స్ని కంబైన్డ్ స్టడీ చేసేవాళ్ళం. కంబైన్డ్ స్టడీ చేయాలి, 8 గంటలకి అందరం భోంచేసి వచ్చేసేవాళ్ళం. గంగ ఒడ్డున దశాశ్వమేధ ఘాట్లో గొడుగుల్లాగా పెట్టి ఉంటాయి, అక్కడ కూర్చునేవాళ్ళం గంగ ఒడ్డున భోంచేసి వచ్చేసేవాళ్ళం. మామూలుగా భోంచేస్తామేంటి చిన్నప్పుడు, అందులో ఎంఎస్సీ చదువుతున్నప్పుడు బాగానే తినేవాళ్ళం. తిన్నాక అనుకునేవాళ్ళం ఇప్పుడే కదా భోంచేసి వచ్చాం, గంట పడుకుందాం గంగ ఒడ్డున పడుకునేవాళ్ళం. ఏ 9:30 గంటలకో మెలకు వచ్చేది ఒకడికి, లేపేవాడు మిగతా వాళ్ళందరినీ. మన నిద్రమత్తుగా ఉందిరా టీ తాగుదాం. అసలు టీ ఎందుకు పెట్టించుకున్నాం? కంబైన్డ్ స్టడీ చేయటానికి. సరే టీ తాగాం. మరి టీ తాగినా మత్తు పోలే, మరేం చేయాలి? గంగ ఒడ్డే కదా, కాస్త అలా పచారు చేద్దాం. సరే చాలా అందమైన ఘాట్లుంటాయి అక్కడ, దశాశ్వమేధ ఘాట్ ఆ పైన ఇటు ఇటు, ఇంకాస్త అటువైపు ఎడం వైపు వెళ్తే మణికర్ణిక ఘాట్ వస్తుంది. ఏదో శవాలు అవి కాలుతూ ఉంటాయి, ఏదో రామకృష్ణ పరమహంస చరిత్ర ఏదో గుర్తుకొచ్చేది చెప్పుకునేవాళ్ళం. 12:30 తిరిగి వచ్చేవాళ్ళం నడుస్తూ. అలసిపోతాం కదా, మళ్ళా టీ తాగేవాళ్ళం. టీ తాగాక అలసట మీద మళ్ళా నిద్ర వచ్చేది. మీరు అలా ధ్యానం చేస్తారు మా కంబైన్డ్ స్టడీలాగా నిజంగా ధ్యానం చేస్తారు. ధ్యానం అంటే అర్థమైంది ఏంటో? ఆవేదన పడండి, ఆవేదన పడండి, ఏడవండి. మీరు ఇన్నాళ్ళ బట్టి వింటోన్నా, ఇన్నాళ్ళ బట్టి చెప్తోన్నా, మాకు ఏమీ అర్థం కావటం లేదు, ఏమీ రావటం లేదు, కానీ మాకు చెయ్యాలని ఉంది. చెయ్యాలని లేకపోతే ఇక్కడ ఉండం కదా. చెయ్యాలని ఉన్న దాంట్లో మాత్రం నాకు గురువులకి ఏమీ అనుమానం లేదు. ఆవేదన లోపం మీలో అంతే. ఆవేదన ఉన్నప్పుడు అది తీర్చడానికే మీ యొక్క సంపూర్ణ శక్తి సామర్థ్యాలు వినియోగిస్తాయి తప్ప, ఈ కారణం వల్ల నేను చేయలేదు, ఆ కారణం వల్ల నేను చేయలేదు అనేటటువంటి రావు. ఏమున్నా అన్ని మర్చిపోండి. ఇక్కడున్న రోజుల్లో వాటిని గుర్తు తెచ్చుకోకండి. మీరు ఎప్పుడు ధ్యానానికి కూర్చునే 5 నిమిషాల ముందు అన్ని మర్చిపోండి, వదిలేయండి వాటిని. వదిలేసి కూర్చున్న తర్వాత ఇవంతా లోపల అనుకోవటమే, పైకే అనక్కర్లే. మీరు వెయిట్ చేయండి, నేను చేయమంటావు. వాట్ షుడ్ ఐ డూ? ఏంటి వాసన? నేను కాల్టం లేదుగా, అర్థమైందా ఏం చెప్తున్నాను? ధ్యానం యొక్క పద్ధతి అర్థం చేసుకోండి. మీరు అందరూ కలిసి కూర్చోవచ్చు మీరు, కానీ ఎవరికి ఎవరికి సంబంధం లే. వాడేం చేస్తున్నాడో వీడేం చూస్తున్నాడో చూడబాకండి. కళ్ళు ఎత్తి పరిస్థితుల్లోనూ తెరవకండి. మరి కళ్ళు తెరవకుండా ఉంటే ఖచ్చితంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఇద్దరైనా పచారాలు చేస్తూ ఉండండి. పచారాలు చేయటానికి నిర్ణయించుకునేటువంటి వ్యక్తి యొక్క బాధ్యత ఏంటంటే, అందరూ నిద్రపోతే గానీ వాడు నిద్రపోకూడదు. మరి చూసుకోండి, ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తులకు నిద్ర వస్తే వాళ్ళు నిద్రపోవచ్చు. అంచేత నేనుంటాను, ధ్యానం ఎగ్గొట్టొచ్చు అనుకునే వాళ్ళకి ఇది చెప్తున్నాను నేను. ధ్యానం ఎగ్గొడితే ఏమవుతుంది మీకు? ఇది పడుతుంది డ్యూటీ. కాదు అందరూ ధ్యానం చేస్తాం, అప్పుడు లాటరీని తీసుకోండి. ఎవరో ఇద్దరు మాత్రం మెలకువగా ఉండండి, గమనిస్తూ ఉండండి. ఇంకేంటి, ధ్యానం చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి తెలియని అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి, చిన్న చిన్నవే. పక్కన ఒకడు మెలకువగా ఉంటే, పక్కన ఒకడు జాగరూకతతో ఉంటే ఏమీ జరగదు. చాలాసార్లు చెప్తాను నేను, ధ్యానం చేస్తున్నప్పుడు, ఇంతమంది కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు ఇద్దరైనా మెలకువగా ఉండాలి. వాళ్ళు ధ్యానం చేయకూడదు, వాళ్ల పని ఏంటి? కాపలాగాయటం. చాలా అద్భుతాలు జరగచ్చు మీ జీవితాలలో. ఈరోజు ప్రపంచ చరిత్రలోనే ఈ మార్గశిర మాసం మళ్లీ రాదు. 1,95,00,000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మార్గశిర మాసపు పునాదులు 1,78,000 సంవత్సరాల వరకు కొనసాగబోతోంది. అంచేత మీ యొక్క దమ్ము, మీ యొక్క సాహసము, ఎన్ని సంవత్సరాల ప్రణాళిక మీరు డౌన్లోడ్ చేసుకోగలరు, చేసుకోండి, చర్చించకండి దాని గురించి. ఈ నెలంతా అయిపోయాక చెప్తాను నేను, మీరు రాసుకోండి డైరీలాగా, మీకొచ్చిన అనుభూతులు, మీకొచ్చిన బాధలు, మీకొచ్చిన ఆవేదనలు అన్ని రాసుకోండి. అదొకటి మర్చిపోయాను చెప్పటం, డైరీ పెట్టుకోండి. డైరీ అంటే డైరీ అక్కర్లే, నోట్బుక్ చాలు. ఎనీ నోట్బుక్ విల్ డూ. అందులో ప్రతిరోజు మీరు చేసేటటువంటి ధ్యానం యొక్క అనుభవాలు రాసుకోండి. కాలు తిమిరిక్కింది, ఏ కాలు తిమిరిక్కింది, ఎడంకాల కుడికాల, అది రాయాలి మీరు. తలనొప్పి వచ్చింది, ఎడంవేప కుడివేప, ప్రతిదీ. అది చిన్న విషయం అని అనుకోకండి, ప్రతిదీ రికార్డ్ చేయండి. ప్రతిదీ లావ్ అయిపోతున్నట్టు అనిపించవచ్చు, కళ్ళు తెరవకండి ఎట్టి పరిస్థితుల్లో, అవి విడిపోండి, లావ్ ఎక్కండి, ఏం అవదు. ఎగిరిపోతున్నట్టు అనిపించవచ్చు, ఎగిరిపోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కళ్ళు తెరవకండి. నిజంగా మీకు ఏదైనా జరిగితే కాపలా ఉన్నవాళ్ళకి తెలుస్తుంది, వాడు పట్టుకుంటాడు మిమ్మల్ని ఎగిరిపోకుండా. అది ధైర్యం. మీరు కళ్ళు తెరవకుండా ఉండండి, ఏం పర్వాలే. లాగిపోతున్నారనుకోండి, ఇదంతా ఇలా 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 సంస్కార మండపం పట్టడం లేదు అనుకోండి, అనిపించవచ్చు మీకు. జోగ్గా ఏం చెప్పటంలే నేను, కానీ అలా అనిపించినా మీరు కళ్ళు తెరవక్కర్లే. ఎందుకంటే మీరు అలా 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 లావైపోతూ ఉంటే వాడు ఇరుక్కుంటాడుగా, కాపలా ఉన్నవాడు, వాడు లాగేస్తాడు మిమ్మల్ని. ఇవంతా కూడా మీ మానసిక స్థితిలోని మార్పులు తప్ప భౌతికంగా ఏమీ జరగదు, ఏమీ జరగదు భౌతికంగా. కానీ మీరు ఎప్పుడైతే కళ్ళు తెరిచారో ఫినిష్, తెరవకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఏమైనా కాపలా ఉన్న వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే, బై ఛాన్స్ వాళ్ళకి మంచినీళ్ళు కానీ ఏదైనా కావాలని అడిగితే ఇవ్వండి. మంచినీళ్ళు మాత్రం దగ్గరగా 2 బిందెలు పెట్టుకోండి. చాలా మందికి పిచ్చి దాహం వేస్తుంది, మరి దాహం వేయలేదు ఏం పర్వాలేదు. మాస్టర్ దాహం వేసింది, 2 బిందెలు తాగిస్తాం మాస్టర్, వద్దు నటన్ లేనొద్దు. దాహం వేయవచ్చు, రకరకాలుగా ఉంటున్నది. ఇలాగే జరగాలి అని రూల్ ఏం లేదు ధ్యానంలో, కానీ రూలు ఒకటే, కళ్ళు తెరవకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. కళ్ళు తెరవకండి, లేచి నిలబడాలి అనిపించినా మీరు లేవకండి. మీరు ద్రష్ట మాత్రమే, అది అర్థం. మీరు ఏమి చేయరు. అంచేత మీ మనసులో అనిపించింది అనుకోండి లేచి కూర్చోవాలని, లేచి కూర్చోకండి. ఒకవేళ ఎవరైనా కదిలేననుకోండి, కాపలా ఉన్న వాళ్ళ దగ్గర పొడుగాటి కర పెట్టుకోండి, పట్టమనేయండి వాళ్ళ తల మీద. మామూలుగా కదలొచ్చు, దోమలు కుడితే కోక్కోండి. అర్థమైందా నేను చెప్పిన? మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. మీరు నేను చెప్పింది అర్థమైంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవరు, మీరు కూర్చున్న నోటి నుంచి మీరు కదలరు, మీకు కదులుతున్నట్టు అనిపించినా కళ్ళు తెరవకండి. నిజంగా కదిలి ఎవరైనా కాస్త బయటకు వస్తున్నట్టు అనిపిస్తే వాళ్ళ పేరు చెప్పి కదలకండి అని చెప్పండి కాపలా ఉన్నవాళ్ళు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముట్టుకోండి. కదలిక ఎక్కువ అవుతే ఏంటంటే టీలవి లేవుగా, నేను తాగా ఏవి లేవు, బజ్జీలు మాత్రమే ఉంటాయి, నో టీస్. కానీ మరి ఆ టీ మాట వచ్చింది కనుక వరుసగా 2 గంటలు ఎవరైనా కదలకుండా కూర్చున్నట్టు నటించగలిగితే వాళ్ళకు ఒక కప్పు టీ శాంక్షన్. టీ కూడా ఉంచండి వీలవుతే రమేష్ గారు, చూసుకోండి టీ అవసరమే అనిపిస్తుంది అందులో ఈ వెదర్లో, మరి చూసుకోండి. అది ఎప్పుడైనా ఎవరికైనా అంచేది టీ మీద టీ తాగుతూ కూర్చోకండి, టైం గ్యాప్ చూసుకోండి. కానీ నా కోరిక ఏంటంటే ఎంత ఎక్కువసేపు మీరు కూర్చోగలిగితే అంత ఎక్కువసేపు కూర్చోండి, వాళ్ళకండి, దేనికి అనుకోకండి. అది పెద్ద ఎక్సర్సైజ్ మీకు, కానీ చాలా లాభాలు ఉంటాయి మీకు. చూడండి ఏమవుతుందో, రూల్స్ అన్నీ అర్థమయ్యాయి కదా. అంతేగా కళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెరవకండి, కూర్చున్న జాగా నుంచి లేవకండి. అవసరం అవుతే తప్ప, ఏదో కాళ్ళు కడుక్కోవాల్సి వచ్చిన, ఏదో చిన్న చిన్న అవసరాలకి లేవాల్సి వస్తే మరి తప్పదు. ఇంకా అవధూతలు కాలేదు కనుక అంతే, అందుకే చెప్తున్నా కదా. ఇంకా స్తోత్రాలు ఏమి ఉచ్చారణ చేయవద్దు, ఆలోచనలు ఏవి రానివ్వకండి. ఒకటే ఆలోచన, ఏం ఆలోచన, నీ పని నాకు చెయ్యాలనుంది నాకు తెలియటం లేదు, ఆవేదన. మాటలు రిపీట్ చేయకండి, నేను చెప్పింది ఆవేదన కావాలంటే మీకు అనుకుంటే కూర్చోకండి, నీ పని నేను చేయలేకపోతున్నా, నీ పని నేను చేయలేకపోతున్నా, నీ పని నేను చేయలేకపోతున్నా. అర్థమైందా చెప్పింది? ఆ క్వాలిటీ అర్థం చేసుకోండి, ఆ మాటల యొక్క తీవ్రత కావాలి. కానీ ఇంకా ఏమి మంత్ర జపాలు వద్దు, ఎంత గొప్ప మంత్రమైనా వద్దు, పూజలు వద్దు, రూపాలు వద్దు. సిద్ధిసాయి కనిపించేశాడు, వెళ్లి కాళ్ళ మీద పడిపోతున్నాను, పోవయ్యా అను సిద్ధిసాయిని, నాకు నీ దర్శనాలు అక్కర్లేదు, నువ్వు పని చెప్పు చెప్తారు. అలాంటి వాళ్ళు లేక కానీ వాళ్ళకి ఉంటే ఎందుకు చెప్పరు? ప్రతిదీ నోట్ చేసుకోండి, ప్రతిదీ నోట్ చేసుకోండి, ప్రతి అనుభవాన్ని ఏదనిపించినా చేయ, వేలు లావెక్కిపోతున్నట్టు, ఏ వేలో ఎడం చేతి చూపుడు ఎలా అర్థమైనా చెప్పింది, ప్రతిదీ రాయాలి మీరు. రకరకాల అనుభూతులు వస్తాయి మీకు. అనుభూతి వచ్చాక కళ్ళు తెరుచుకు రాసుకుని కళ్ళు మూసేసుకో, ముందు అనుభూతులు రావాలి కదా, వచ్చాక కదా ఈ ప్రాబ్లం. అర్థమైందా చెప్పింది? డౌట్స్ ఏమైనా ఉన్నాయా అడగండి, కాస్త గట్టిగా చెప్పాలి, నా వినిపించటంలే. క్యాసెట్స్ ఇప్పుడు నేను చెప్పిన క్యాసెట్ వినొచ్చు మీరు, ప్రేమాధ్యానం వద్దు, ఇవాళ చెప్పిన క్యాసెట్ మీరు వినండి, ముందు మళ్లీ వినండి, మెడిటేషన్ మొదలెట్టినప్పుడు మళ్లీ ఒకసారి వినండి, కాస్త అర్థమవుతాయి నియమాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆలోచించకూడదు, అది ఏ ఆలోచన మీ శరీరంలోకి రాకూడదు, మనసులోకి రాకూడదు. మంత్రజపం చెయ్యరు, ఏమి ఆలోచించరు, ఏ స్థితిలో ఉంటారు, ఒక ఆవేదనతో స్థితి. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చినా, గురువులందరూ చుట్టూరా దిగి ఉన్నా, మాకు ఆ ప్రణాళిక అర్థం కావటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. ఇన్ని మాటలు వద్దు మీకు, అందుకే వినమని చెప్తున్నాను. మీరు ఇది వింటూ ఉంటే చాలు, తర్వాత కంటిన్యూ అమేకలే, పట్ అని కూర్చోటమే అంతే, డైరెక్ట్ ఏం వద్దు. చెప్పండి సార్, వినిపించలేదు. ఎప్పుడు రానివ్వండి, పట్టించుకోవద్దని చెప్పేగా, ఏం కనిపించినా పట్టించుకోవద్దని చెప్పేగా, ఎగిరిపోతానా పట్టించుకోవద్దు, మీ దుస్వప్నాలు అంటున్నారు, నేను ఏది కనిపించినా పట్టించుకోవద్దని చెప్పా. మీ శరీరంలో కదలిక ఏర్పడితే కాపలా ఉన్నవాళ్ళు ముట్టిగా వేస్తారు, అంతే. కళ్ళు మాత్రం తెరవకండి, దుస్వప్నాలు లేదు సుస్వప్నాలు లేదు, సిద్ధిస్థాయి కనిపించినా వద్దు పో అంటే గెట్ అవుట్. మాకు రూపాలు అక్కర్లే, నామాలు అక్కర్లే, పని కావాలి, అర్థమైందా? ఆ మానసిక స్థితి కావాలి. 10 to 3. ఇంకా అనుమానం ఉంటే అడగండి, మీరు చాలా అడగొచ్చు, ఇంచేంటి చాలా అనుమానాలు వస్తాయి. అంచేత మీరు మొహమాటమే పడక్కర్లే, ఏ అనుమానం వచ్చినా అడగండి. చెప్పాను కదా, ఇంకోటి మీకు నిద్రమత్తు వస్తే మాత్రము హాయిగా పడుకోండి. సేమ్ లాజిక్, పక్కన వాళ్ళకి చెప్పండి ఇలా ఏదైనా ఉంటుంది కాస్త నన్ను కదపండి అని, పక్కన పెట్టేసుకోవచ్చుగా, వాటర్ పక్కన పెట్టేసుకోవచ్చు, ఏదైనా అవకాశం ఉండి బాత్రూమ్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు లేచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇళ్లలో వాటిలో అప్పుడు చేస్తున్నప్పుడు మాత్రం అగరబత్తి ఖచ్చితంగా వెలిగించి ఉంచుకోండి. ఇంకా మొదట వెలిగిస్తే చాలు, జాచుకోవచ్చు, కావాలంటే లేచి తిరగచ్చు కూడా. మరి అప్పుడు కళ్ళు తెరవాలి కదా, తప్పదుగా. కావాలంటే కాళ్ల నొప్పుల వల్ల మీరు కూర్చోలేని స్థితి రావచ్చు, ఒక్కొక్కసారి కరెక్టే, అది నాకు చాలాసార్లు అది వచ్చింది. లేచి తిరగండి, వచ్చాలు చేయండి. ఇంకా కళ్ళు తెరిచే రాత్రి తిరగలేవుగా, అలవాటున్న ప్రదేశంలో అయితే మైదానం లాంటి దాంట్లో అయితే కళ్ళు మూసుకునే చేయమనేవాడిని, కానీ ఇక్కడ కుదరదుగా, కామన్ సెన్స్ అమ్మా, అంతకంటే రూల్స్ ఏం లేవు. కానీ మన పరిపూర్ణమైనటువంటి కోరిక ఏంటంటే కళ్ళు తెరవు, నిద్రపోవు, ఏ అనుభూతి వచ్చినా ఆ అనుభూతిని పట్టించుకోము, పట్టించుకోవద్దు. కానీ కాళ్ళు తిమ్మిరెక్కే అనుకోండి, పట్టించుకోకపోతే కష్టం, కాస్త సడలించుకుని మళ్ళా కూర్చోండి. మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు, మాట్లాడకండి. ఇంకా క్లియర్? టీలు కాఫీలు పాలు మజ్జిగలు ఓకే, వాళ్ళు నెక్స్ట్ డే మార్చుకోండి. కాపలా వాళ్ళు మాత్రం అప్పుడు పలుకుతాడు, అంతవరకు పలకడు. రైట్? ఓ